కానీ ఎంతవరకు సవరించవచ్చు అని చెప్తున్నాను నేను. మీకు దమ్ము ఉంటే చనిపోయే వాళ్ళని మీరు బతికించవచ్చు. సిద్ధి సాయ్యే కాదు, సత్య సాయ్యే కాదు, శ్రీరామ శర్మ ఆచార్య కాదు, మీరు కూడా ఆ పని చేయగలరు. పూర్ణమి నాడు చేసేటటువంటి లలిత ఉపాసన మృత్యుని దాటిస్తుంది. ఇందుకోసం పూర్ణిమ మెడిటేషన్స్ ఎంత ప్రాముఖ్యత, మృత్యు కంటే గొప్పదైన భయంకరమైనటువంటి బాధ మనకి లేదు కదా, ఎవరికి కావాలని ఉండదు. అంతవరకు మీరు రాలేకపోతే సీరియస్ కేసెస్, క్యాన్సర్, ఎయిడ్స్, పెరాలిసిస్, అది నయం చేయండి. అదేమేం చేయలేము, కనీసము మీరు మీ కుటుంబం సుఖంగా హాయిగా ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉండండి. ఇది మూడు లక్ష్యాలు. మొదటి లక్ష్యంలో కింద రెండు కలిసిపోతాయి. మృత్యువుని దాటించగలిగేటటువంటి వ్యక్తి ఎలాగో ఐశ్వర్యంతో తొలతూగుతాడు. లేదు క్యాన్సర్ లాంటి దీర్ఘ రోగాలు నయం చేసేగలిగేటటువంటి కూడా ఎలాగో ఐశ్వర్యంతో తొలతూగుతాడు. మేము అంత ఫెయిలే మాస్టారు, మీరు మీ కుటుంబం సుఖంగా ఐశ్వర్యంగా ఉండండి. కానీ మూడు మీకు కావాలి అని ఉంటే రోజుకి అరగంట మాత్రం మీరు ప్రతిరోజు నియమం తప్పకుండా దీనికి ఇవ్వాల్సిందే. ఒక్కరోజు కూడా లాగా ఇవ్వడానికి వీలు లేదు. మాకంత టైం లేదు మాస్టారు. మీ మానసిక బలహీనత, మీ మూర్ఖత్వం మీకు అర్థం అవుతుంది కదా. దానికి అవడేం చేస్తాను, మీకు టైం లేకపోతే నేనేం చేస్తాను, ఎవడో ఏం చేయలేదు. మీ బదులు నేను జీవించలేను, మీ బదులు మీ హోంవర్క్ నేను చేసి పెట్టలేను. ఒకవేళ హోంవర్క్ చేసి పెట్టినా నాకు వస్తుంది తప్ప ఆ సబ్జెక్ట్ మీకు రాదు, అంతే కదా. మీ హోంవర్క్ నేను చేస్తే నాకే లాభం, నాకే లాభం, మీకు లాభం ఉండదు. వచ్చిన కూడా అది మీరు అనుకుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్తో పూర్ణిమ మెడిటేషన్స్ లోకి ప్రవేశిద్దాం. మనం చెప్పిన పాయింట్స్ అర్థమే కదా, చెప్పటం చాలా విస్తృతంగా చెప్పినా నేను చెప్పింది చాలా సింపుల్ పాయింట్. నెంబర్ వన్ ఏం చెప్పాను, మంచి పని ఇవాళైనా చేయండి. మీరు సంవత్సరం అంతా చేయలేం కనుక మానేస్తా ఉన్నట్టు నై కళ్యాణ కృష్ణి దుర్గతి నాకు కలిసి మంచి పని కదా, మీరు ఉన్నప్పుడు చేసుకుంటుంది. రెండవది ఏం చెప్పాను, గురుతత్వాన్ని మించినటువంటి ఆధ్యాత్మిక శక్తి ప్రపంచంలో లేదు. దాన్ని మనం దత్తాత్రేయ అవతారం అంటాం, యోగికులం అంటాం, యోగులు అంటాం, ఏదైనా అన్నా దాని అర్థం ఏంటి, గురుతత్వం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి గురుతత్వం ఏం చేస్తుంది, అమృతత్వ విద్యను నేర్పుతుంది. గురుతత్వంలో ఓ విచిత్రమైనటువంటి సెంటెన్స్ ఉంది, దేవతలకి కోపం వస్తే లేకపోతే గ్రహాలకి కోపం వస్తే గురువు రక్షించలేడు, కానీ గురువుకి కోపం వస్తే దేవుడు రక్షించలేడు. గురువు అంటే ఓ మానవ మాత్రుడు అనకండి, అనుకోకండి. మీరు గురువు మానవ మాత్రుడు కాదు, ఆ గురువు యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి రాముడు కంటే రామనామం గొప్పది, కృష్ణుడు కంటే కృష్ణనామం గొప్పది, హనుమంతుడు అర్జునుడు అది చేసిచ్చారు. ఇంకా అతను వ్యక్తుల గురించి నేను మాట్లాడటం లేదు. ఇక్కడ ఒక వ్యక్తిని మీరు గురువు అనుకోవద్దు, కానీ ఎవడో ఒకడి ద్వారా మీకు రావాలి కదా, ఎవడో ఒకడి ద్వారా వస్తుంది. మా టీజేపీఎస్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి నేను కెమిస్ట్రీ లెక్చర్ అండి, హిందూ కాలేజీలో చదువుకున్న వాళ్ళు నాకు నమస్కారం పెట్టరు. వాళ్ళకి ఇంకోడు ఎవడో ఉంటాడు, వాడు కెమిస్ట్రీ లెక్చర్. కానీ వాడు చెప్పిన కెమిస్ట్రీ నేను చెప్పిన కెమిస్ట్రీ ఒకటే. ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, అమృతత్వ విద్యను మీరు అర్థం చేసుకోండి. ఈ అమృతత్వ విద్యను అర్థం చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తాను నేను. కొంతమందికి దాహం వేస్తున్నట్టుంది, మంచినీళ్ళు అది తాగి రండి కాస్త. కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాను. అప్పుడు ఈ యోగ విద్యకి ఆధారమైనటువంటి ఒక శ్లోకం ఉంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుక్తవ మామకా పాండవాస్తేవ కిమకురువత సంజయ. ఈ ప్రశ్న ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మీరు వేసుకోవాలి. ఇదే ధృతరాష్ట్రుడు సంజయ్కి అడిగిన ప్రశ్న కాదు. మీరు మిమ్మల్ని మీలో ఉన్నటువంటి ఆ గురుచేతనత్వానికి మీ మనసు మారింది కదా, ఈ విధంగా జీవించమని నేను చెప్తున్నాను కదా, ఇంకా యుద్ధం మొదలవుతుంది మీలో. ఇదివరకు ఉన్నటువంటి అలవాట్లు, ఇదివరకు ఉన్నటువంటి ఎట్సెట్రా ఎట్సెట్రా, కిమ కురువత సంజయ, ఏం జరిగింది? 10 నిమిషాల తర్వాత ఈ ప్రశ్నను ఎలా మనం రాత్రులు చేసుకోవాలో చూస్తున్నాం. ఆధ్యాత్మిక విద్య అనే పేరుతో కానీ, యోగ విద్య అనే పేరుతో కానీ, స్త్రీ విద్య అనే పేరుతో కానీ మీ ఇష్టం ఎన్ని పేర్లు, దేవాలయాలు, మస్జిద్లో, చర్చుల్లో, అన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో మీరు నేర్చుకునేటటువంటి విద్య ఈ ఒక్క ప్రశ్న మీద ఆధారపడి ఉన్నది. ఆ ఒక్క ప్రశ్నే భగవద్గీతకి నాంది అయింది. విద్యాశ్లోకం మనం చూసుకున్నది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధవ మామకా పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఈ శ్లోకానికి మీరు ప్రతిరోజు రాత్రి జవాబిచ్చుకోవాలి. ఆ జవాబిచ్చుకోవటానికి ముందు కొంచెం సైంటిఫిక్ అనేటువంటి మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే, క్రైస్ట్ కానీ, శుద్ధి సాయి కానీ, మిగతా అనేక మంది యోగులు కానీ, నువ్వు విభూజించు, వాడు చెయ్యపెట్టు, లేకపోతే ఏదో మంత్రం చేసుకోమను, ఏదో చెప్పి మనం బాధల్ని తీర్చిస్తారు. దీన్ని మనం ఏమంటాం, చమత్కారాలు అంటాం, మ్యాజిక్లు అంటాం. మ్యాజిక్ అంటే అర్థం ఏంటంటే, అది ఎలా జరిగిందో దాని విజ్ఞానం మనకి తెలియకపోతే దాన్ని మ్యాజిక్ అంటాం. మ్యాజిక్ అనేది ఏం లేదు యాక్చువల్గా. మ్యాజిక్ అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే, దాని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ మనకి తెలియకపోతే. సైన్స్ అంటే ఏంటి, ఎవడైనా దాన్ని ఉపయోగిస్తే వాళ్ళు చేసేసుకోగలగాలి. నా కోరిక ఏమిటి అంటే, ఈ శుద్ధి స్థాయి చేసినటువంటి మ్యాజిక్లు, గురువులు చేసేటువంటి మ్యాజిక్లు మనము అందరము కూడా చేయగలగాలి. వాళ్ళంత స్థాయిలో చేయలేకపోవచ్చు, పుట్టిపోతున్న వాళ్ళని బతికించలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న చమత్కారాలు ఖచ్చితంగా మనం చేయగలగాలి. నెక్స్ట్ ఇయర్ ఎండికి ఎప్పుడు చేయగలుగుతాం, అది చమత్కారము అని అనుకోకూడదు మీరు. అది వాళ్ళు చేసింది, గురువులు చేసినటువంటి మ్యాజిక్లు అన్నిటికీ కూడా వెనకాతలు ఒక విజ్ఞానం ఉంది, ఒక సైన్స్ ఉంది, ఒక జ్ఞానం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇంజనీర్ ఒక కన్స్ట్రక్షన్ కట్టగలిగాడు అంటే ఎలా కట్టగలిగాడు, దాని వెనకాతల వాడికి ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నేర్చుకున్నాడు వాడు. ఒక వైద్యుడు రోగ నివారణ చేయగలుగుతున్నాడు అంటే దాని వెనకాతల ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం మనం ఏమని నమ్ముతున్నాం అందరూ నేర్చుకోవచ్చు అని, అంతే కదా. కానీ వైద్యుల్లో కూడా మనం మళ్ళా హస్తవార్తి అనేటటువంటి మాట వింటూ ఉంటాం. ఒక డాక్టర్కి చాలా మంచి పేరు వచ్చేస్తుంది, ఒక డాక్టర్కి చూడలేనండి, కానీ ఇంట్లో వాడి చేయి పడిందంటే నాకు తెలిసి గుంటూరులో ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఉండేవాడు. మా అమ్మకి చాలా సీరియస్గా ఉన్నప్పుడు మా బాబాయ్ అప్పుడు డాక్టర్ అమరేశ్వరరావు గారు గుంటూరులో, అప్పుడు స్కిన్ స్పెషలిస్ట్ ఆయన తెలుసుకుని వచ్చారు. వాడు వచ్చాడు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ప్రిస్క్రిప్షన్ ఇచ్చాక నేను టీటీ తింటే ఇలా చేయన్నాడు మా బాబాయ్. తీసాడు ప్రిస్క్రిప్షన్ తింటేసి అదే మందులు ఆయన రాశాడు. ఆయన చేత రాసిన మందు పోదు, లాభం లేదయ్యా. డాక్టర్లు కూడా నమ్ముతారు అది, ఆయన డాక్టరేగా మరి. అంటే అర్థవాచ అంటే ఏంటి, ఆ విజ్ఞానాన్ని అవగాహన చేసుకునేటటువంటి అది మనం నమ్ముతాం. అలాగే యోగుల్లో కూడా రకరకాలైనటువంటి స్థాయిలు ఉంటారు, పెద్ద స్థాయి యోగులు ఉంటారు, కొందరు చిన్న స్థాయి యోగులు ఉంటారు. కానీ విద్య ఒకటే, ఆధ్యాత్మిక విద్య మాత్రం ఒకటే. ఆ ఆధ్యాత్మిక విద్య మనం అవగాహన చేసుకోవటానికి దాని విజ్ఞానాన్ని కొంచెం మీకు బోర్ కొట్టినా, మీకు అది పెద్దగా రుచించకపోయినా, మరి తప్పదు కదా, లెక్కలు చేయాలి అంటే ఎక్కలు బట్ట కొట్టాల్సిందే. ఎక్కలు నేర్చుకోను అంటే మీరు లెక్కలు నేర్చుకోలేరు. అంటే ఒక 10 నిమిషాల్లో దాని వెనకాతలు ఉన్నటువంటి అచ్చిన రహస్యాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోండి. ఈనాడు సైన్స్ దానికి మెటీరియలిజం అని పేరు పెట్టాం మనం, భౌతిక విజ్ఞానవేత్తలు ఏమని చెప్తారంటే ఈ ప్రపంచం అంతా కూడా పరమాణువులతో నిర్మించబడి ఉన్నది. ఇంతవరకు మీకేం అనుమానం లేదు కదా, అందరికీ అర్థమవుతుంది కదా. ప్రపంచంలో అన్ని పరమాణువులే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నాయి అన్ని పరమాణువులు ఒకేలాగా లేవు. హైడ్రోజన్ పరమాణువు హైడ్రోజన్ పరమాణువులాగే ఉంటుంది, కాల్షియం పరమాణువు కాల్షియం పరమాణువులాగే ఉంటుంది, బొగ్గు బొగ్గులాగే ఉంటుంది, ఇనుము ఇనువులాగే ఉంటుంది, బంగారం బంగారంలాగే ఉంటుంది, అవి మారవు. ఇంతగా కూడా నిజం అనుమానం లేదు కదా. మార్చి బాగుండు, మన దగ్గర ఉన్న ఇనువు అంతా సడన్ గా బంగారంగా అయిపోతే చాలా బాగుండు, కానీ అలా సార్ కదా. ఎంతవరకు అనాదిగా దాన్ని ద లా ఆఫ్ ఇంటెక్స్టిబిలిటీ ఆఫ్ మాస్, పదార్థ అవినాశ సిద్ధాంతము, పదార్థము సృష్టింపబడదు నశింపబడదు. అంచేత బొగ్గు బొగ్గుగానే ఉంటుంది, ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఇనువు ఇనువుగానే ఉంటుంది, తుప్పెక్కకపోతే. బంగారం బంగారంలాగే ఉంటుంది, ఇంతవరకు మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీరు ఆలోచించుకోండి, ఈ పరమాణువులు అన్ని ఒకదానితో ఒకటి కలవు, కొన్నింటికి కలవటానికి ఇష్టం ఉంటాయి, కొన్ని కలవు. సైన్స్ చెప్తుంది దానికి బ్యాలెన్స్ అనే లేదు, చాలా పెద్ద పెద్ద పేరు పెట్టారు. మనం పెద్ద పెద్ద పేర్లు ఏమీ పెట్టక్కర్లేదు, కానీ కొన్ని పదార్థాలు కలవటానికి ఇష్టపడతాయి, కొన్ని పదార్థాలు కలవటానికి ఇష్టపడవు. ఉదాహరణకి నీళ్లు పాలు కలవటానికి ఇష్టపడతాయి, కలిసిపోయాక హంస ఉంటే తప్ప వేరు చేయలేదు అది, అంతే కదా. మరగబెడితే కూడా వేరు చేయొచ్చు, వేరే విషయం. అదే నూనె నీళ్లు కలిపామనుకోండి, కలిసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పక్కన పెట్టేస్తే ఏమవుతుంది, కలపలేరు వాటిని. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, పదార్థాల్లో కూడా కొన్ని పదార్థాలు కలిసి ఉండటానికి ఇష్టపడతాయి, కొన్ని పదార్థాలు కలిసి ఉండటానికి ఇష్టపడవు. మనుషుల్లాగే, మనుషుల్లో కూడా అంతే కదా. ఇది అర్థమవుతుందా? ఇంకా ఈ పదార్థాలకి ఒక విశేషమైనటువంటి జ్ఞానం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. హైడ్రోజన్ ఆక్సిజన్తో ఎప్పుడూ ఒకే విశేషమైనటువంటి నిష్పత్తితో కలుస్తుంది, నీరు ఏర్పరుస్తుంది. అలాగా ప్రతి పరమాణువు ఇంకొక పరమాణువుతో ఒక విశేష నియమానుసారమే కలుస్తాయి. ఇష్టం వచ్చినట్టు కలవటానికి వీలు లేదు. అంటే ఆ పరమాణువులకి జ్ఞానం ఉంది, నేను దీంతో ఇలాగే కలవాలి, నేను దీంతో ఇలాగే కలవాలి. పాలు నీళ్లతో కలవచ్చు, కానీ నూనె నీళ్లతో కలవకూడదు. జ్ఞానం ఉంది కదా, ఇంతవరకు అర్థమైందా అంటే మనుషులకే కాదు జ్ఞానం ఉండేది. ఎవరికి జ్ఞానం ఉంది? పరమాణువులకు కూడా జ్ఞానం ఉంది. దానికున్న జ్ఞానం దానికి ఉంది, మనకున్నటువంటి జ్ఞానం మనకుంది. ఈ పరమాణువులు మెల్లిగా ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి వెళ్తాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మనిషిలో ప్రాణం పోయటానికి గురువులు ఏ విధమైనటువంటి సైన్స్ ఉపయోగిస్తారో చెప్తున్నాను నేను. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ పూర్ణిమకి మీరు ఎంత అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేయగలగాలో మీరు చెప్పాలి. దానికి సౌందర్య లహరిలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు కూడా నేను మీకు చెప్తాను ఎలా చేయాలి అనేది. అంచేత ఇది కొంచెప్పుడు టెక్నికల్ గా ఉన్నది, పెద్ద కష్టమైంది ఏం కాదు. మీరు కాస్త మనస్సు పెట్టి వింటే అర్థమైపోతుంది. మీరు పెద్ద చదువు ఉండి మీరు సైన్సే చదవక్కర్లేదు, నేను చెప్పింది అర్థమవుతే చాలు. ఏమని చెప్తున్నాను నేను, ఖనిజ జగత్తులో కొన్ని పదార్థాలు కలవటానికి ఇష్టపడతాయి, కొన్ని పదార్థాలు కలవటానికి ఇష్టపడవు. కొన్ని పదార్థాలు ఒకలాగా ప్రవర్తిస్తాయి, కొన్ని పదార్థాలు ఒకలాగా ప్రవర్తిస్తాయి. దీన్ని బట్టి మనం ఏమని అనుకోవచ్చు, ఖనిజ జగత్తులో ఉన్నటువంటి పరమాణువులకి జ్ఞానం ఉన్నది, వాటికి ఒక వ్యక్తిత్వం ఉన్నది, వాటికి ఒక అహంకారం ఉన్నది, ఇది నాశనం కాదు. ఈ పరమాణువులు అలాగే ఉంటాయి, కానీ పరిణామ క్రమంలో మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఎదుగుతూ ఈ పరమాణువులు వృక్షంలోకి ప్రవేశిస్తాయి. అంటే ఏంటి, ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తులోకి వెళ్తాయి. ఈ వృక్ష జగత్తులోకి వెళ్ళినప్పుడు ఈ ఖనిజాలు అక్కడ ఉంటాయి. ఈ మెగ్నీషియం ఏ ఉంటాయి, ఈ కాల్షియం ఏ ఉంటుంది, ఈ కార్బన్ ఏ ఉంటుంది, ఈ హైడ్రోజన్ ఏ ఉంటుంది, ఈ ఆక్సిజన్ ఏ ఉంటుంది. కానీ వేరు వేరు కణాలుగా ఉండకుండా అది ఎలాగా ఏర్పడింది, ఒక ఫామ్, ఒక ఆకృతి, ఒక ఆకులాగా మరీ ఆకు ఒకలాగా ఉంటుంది, వేప చెట్టు ఆకు ఒకలాగా ఉంటుంది. కానీ నిజానికి వేప చెట్టు ఆకులో ఏమున్నదో మరీ ఆకులో కూడా అదే ఉంది. పెద్ద తేడా లేదు, ఆకులో రొట్టెలు ఆ కార్బన్, ఆ హైడ్రోజన్, ఆ ఆక్సిజన్ ఏ ఉంటుంది. కేవలము దాని యొక్క స్వరూపం మారింది, ఫామ్ అంటే ఆకృతి మారింది. ఈ ఆకృతి మారటంతో పాటు చెట్లలో ఒక విశేషమైనటువంటి సంవేదన మనకు కనిపిస్తుంది, వైబ్రేషన్. ప్రేమించేటటువంటి గుణం చెట్లకు కూడా ఉంది, ద్వేషించేటటువంటి గుణం చెట్లకు కూడా ఉంది. అన్నిటికంటే పెద్ద చెట్లకు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఋషులు ఉపయోగించుకుంటారు. ఏంటి చెట్లకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం? అది ఎప్పుడు సూర్యుడు వైపు తిరుగుతుంది. బాటనీలో ఓ ఎక్స్పెరిమెంట్ చేయిస్తారు, ఒక చెట్టుని ఒక గోళంలో పెట్టి ఒక బాక్స్ పెట్టేస్తారు, పైన చీకటైపోతుంది. ఎటువైపు నువ్వు బాక్స్ కన్నం పెడితే చెట్టు అటువైపే వంగుతుంది. అంటే ఎటు వెళ్తుంది అనమాట, అది సూర్యుడు ఎటు ఉంటే అటువైపే వెళ్తుంది. అంటే సూర్యుని అది ప్రేమిస్తుంది, ఇమోషన్ భావాలు ఏర్పడతాయి చెట్లకి. భావ సంవేదన ఎంత తీవ్రంగా ఉంటే మీరు రోగ నివారణ అంత బాగా చేయగలరు. మీరు అది గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా. అందుకు ఇదంతా చెప్పేది సింపతి అంటాం. గురువు గారు తన ఆత్మకథలో ఓ విచిత్రమైనటువంటి వాక్యం రాస్తున్నారు. మోక్షం అని ఏదేదో అంటూ ఉంటారు అందరూ కూడా, నేను ఎప్పుడూ మోక్షాన్ని కోరుకోలేదు. ప్రతిరోజు రాత్రి తలగడా మీద తలబెట్టి పడుకుంటే పొద్దున్న లేచేసరికి తలగడా పూర్తిగా తడిచిపోయి ఉండేది. ఎందుకు తడిచిపోయి ఉండేది అంటే, ఇంతమంది ప్రజలు దుఃఖంతో ఉన్నారే ప్రపంచంలో, వాళ్ల కొక్కు నేను ఏమైనా చేయగలనా? ఆ ఆవేదన ఆయన అంత గొప్పవాణి చేసింది. సంవేదన, ఆ ఆవేదన లేనటువంటి వాడు ఏం చేయలేడు. చెట్లలో ఆవేదన ఉంది. అంచేత మానవ జాతికి ఎప్పుడైతే ఈ అనుభూతి, ఈ ప్రేమ అది తగ్గిపోయిందో ఈ రకరకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైతే మీరు ఆకుకూరలు తింటే మొదలెడతారో ఆ ఆకులలో చెట్లలో ఉన్నటువంటి ఆ ప్రేమ సంవేదనలు మీలో పెరుగుతాయి, మీకు ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, బ్యాక్ టు నేచర్, కాయగూరలు ఎక్కువ తినండి, గడ్డి అంత బాగా తింటే మీరు అంత బాగా మీ రోగ నివారణ అవుతుంది అనడానికి కారణం ఏంటి అంటే, ఎవల్యూషన్ పరిణామ క్రమంలో చెట్లలో ఉన్నటువంటి ప్రేమ ఇంకెక్కడా ప్రపంచంలో ఉండదు. అంచేత ఈ ప్రేమకి పరాకాష్ట అయినటువంటి గురువులందరూ కూడా అడవుల్లోనే ఉండేవారు. ఆ చెట్ల నుంచి ఆ ప్రేమ స్వీకరించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనం ఆ చెట్లని వాటిని అందించి కొట్టేసి ఆ వాటిలో ఉన్నటువంటి ప్రేమను కూడా నాశనం చేసుకున్నాం కనుక మళ్ళీ మనం ఏం చేయగలం? మళ్ళీ ఆ చెట్లను పెంచడం అది ఇది చేసుకోవటానికి ప్రయత్నించాలి. సింపుల్ గా గురువులు అందించేటటువంటి టెక్నిక్ ఏంటంటే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంచుకోవడం చాలా మంచిది. కానీ తులసి చెట్టు ఎక్కడ పడేసి దాని మీదే బట్టలు ఆరేసేవాళ్ళని చాలా మంది చూశాను నేను. తులసి చెట్టు ఉంటుంది అక్కడ, దాని మీద నుంచే బట్టలు ఆరేస్తూ ఉంటారు పిండి. నువ్వు ఎంత గౌరవం ఇతరులకు ఇస్తావో అంతే గౌరవం నీకు వస్తుంది. తులసికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఇస్తే మృత్యువుని కూడా దాటేయచ్చు. తులసి తీర్థం పూర్వకాలం అందుకు పోసేవారు, చనిపోయేటప్పుడు తులసి పొస్తే లేచి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు పోస్తే చస్తున్నాడు వాడు, చస్తాడు అని తెలిసాక తులసి నీళ్ళు పోస్తారు. పొస్తే గ్యారంటీ అనమాట వాడు చస్తాడు. కానీ యాక్చువల్ గా తులసి తీర్థం పోస్తే లేవాలి వాడు. ప్రేమ లేదు, తులసిని ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్ లేదు. కానీ కనీసం మీరు ఒక గోలెల్లో తులసి ఇంకా మిగతా చెట్లని ఎట్లా అందేమో వాటిని ఏమంటారు మొక్కల్ని పెంచండి. ఈ పాయింట్ అర్థమైంది కదా? కానీ ఇందులో ఏం చెప్తాను నేను, పరమాణువులు చెట్లలోకి వెళ్ళినప్పుడు ప్రేమ సంవేదనలు అనేటటువంటి భావాన్ని విషదంగా పొందుతాయి. ఎక్స్ట్రా పాయింట్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ తో పాటు ప్రేమ కూడా వచ్చింది. దీని తర్వాత ఈ ఖనిజ జగత్తు నుంచి ఎక్కడికి వెళ్తామని చెప్పాం మనం, వృక్ష తర్వాత జంతు జగత్తు. జంతు జగత్తులోకి వెళ్ళేసరికల్లా మనస్సు యొక్క ఆవిర్భావం వచ్చింది. ప్రేమ వేరు, మనస్సు వేరు. మనస్సు ఉన్నవాడు ప్రేమించలేడు. ఇంకా లాజిక్ తెలుసు కదా, నేను ప్రేమిస్తే నాకు ఎంత లాభం ఉంటుంది అనుకునేవాడికి అది ప్రేమ అవుతుంది, అది బిజినెస్ అవుతుంది. ఇంకా జంతువులను వచ్చేసరికల్లా బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జంతువులకి ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలేదు, కానీ దాని యొక్క న్యూక్లియస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మానవ శరీరధారి వచ్చాడు, జంతువుల యొక్క పరాకాష్ట. మానవ శరీరధారి యొక్క లక్షణం ఏంటి అంటే ఖనిజ వృక్ష జంతు జగత్తుకి వాడు భగవంతుడు వలె మారాలి. ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది మిల్లిమిల్లిగా మీకు రాబోయేటటువంటి రోజుల్లో అర్థమవుతుంది. మన యొక్క ఫేట్ ఏంటి అంటే మానవ శరీరధారి అయినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా రాబోయేటటువంటి రోజులలో భగవంతుడు ఇంకా ఖనిజాల గురించి, వృక్షాల గురించి, జంతువుల గురించి పట్టించుకోడు. ఎవరు చేయాలి వాటికి? మనం నిర్ణయిస్తాం వాటి ఫేట్ ఏంటో. నిర్ణయిస్తున్నాం ఇప్పుడు, కానీ చాలా చిత్ర విచిత్రంగా నిర్ణయిస్తున్నాం. వైద్య శాస్త్రానికి మందులు కనిపెట్టడానికి జంతువుల మీద మనం పరిశోధనలు చేస్తున్నాం. భగవంతుడు తెలియాలి ఎన్ని లక్షల జంతువుల్ని మనం చంపిస్తున్నాం, ఎందుకంటే మన తన్నొప్పి తగ్గటం. ఆ తన్నొప్పి తగ్గించుకుని ఏం చేస్తాం? ఇంకో 20 రోగాలు తెచ్చుకుంటాం. కారణం అదే, నువ్వు లక్షలాది జంతువుల్ని చంపి తయారైనటువంటి మాత్రని వేసుకుని ఆ మాత్రని బాధని తగ్గిస్తే తగ్గించవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ జంతువులు పడిన బాధ యొక్క మొత్తము వైబ్రేషన్స్ ఆ మందులో ఉంటుంది కదా, అది మిమ్మల్ని పీడిస్తుంది. భూతాలు ప్రేతాలు ఏం ఒక్కలే, ఆ జంతువుల యొక్క ఆహాకారాలు వివిసెక్షన్ అంటారు. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదని నేను చెప్పేది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మనిషి జంతువుల మీద తన ఆధిపత్యాన్ని చూపించుకుంటున్నాడు. జంతువులు పాపం ఏమి చేయలేవు, నేను ఎక్స్పెరిమెంట్ ఏమి చేస్తాను, నీకు క్యాన్సర్ పుట్టిస్తాను, నీకు ఫలానా రోగం పుట్టిస్తాను, నీకు ఫలానా రోగం పుట్టిస్తాను, నువ్వు జంతువుల మీద ప్రయోగం చేస్తున్నావు, కర్మసిద్ధాంతానుసారం ఏమవుతుంది, ఆ రోగాలన్నీ కూడా మళ్ళీ మానవ జాతి మీద తిరిగిపడతాయి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. ఇంకా ఈ అఖండ మండలాకారం స్థితిలో ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈనాడు విచిత్రమైనటువంటి మాట మనం వింటున్నాం, ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఈనాడు ఉన్నటువంటి వైద్య విధానానికి బదులుగా వేరొక వైద్య విధానం మనం కనిపెట్టగలమా కనిపెట్టలేమా? ఆ వేరొక వైద్య విధానమే యోగ విద్య. దానికి ఇదంతా చెప్తున్నాను, యోగిలోకి డాక్టర్లు అక్కర్లేదు, వాళ్ళే పెద్ద డాక్టర్లు. ఈ డాక్టర్లు నయం చేయలేనటువంటి వ్యాధులన్నిటినీ నయం చేసుకోవటానికి మనం యోగుల దగ్గరికి వెళ్తున్నాం కదా, వెళ్తున్నాం. కానీ ఆ యోగులు ఈ రోగం నయం చేస్తున్నది ఒక విశుద్ధమైనటువంటి వైజ్ఞానిక విధానాన్ని అవలంబించి నయం చేస్తున్నారు. అని మనకు అర్థం అవటం లేదు. అదేదో చమత్కారం అనుకుంటున్నాం మనం. ఇందుకు చమత్కారం అనుకుంటున్నాం, ఆ నాలెడ్జ్ మనకి లేదు కనుక. ఇప్పుడు ఆఫ్రికన్ జంగల్స్ లోకి వెళ్ళిపోయి మనం టార్చిలైట్ తీసుకెళ్ళి లైట్ వేసాం అనుకోండి, వాళ్ళు అసిరిపోతారు. వాళ్ళు ఇంకేత వాళ్ళకి నిప్పు అంటే తెలీదు, ఎలక్ట్రిసిటీ అంటే తెలీదు, టార్చిలైట్ అంటే ఏంటో తెలీదు. చిన్న పాకెట్ టార్చిలైట్ తీసి ఇలా వేసాం అనుకోండి, వాడు ఖచ్చితంగా మన ఏమంటాడు, చాలా మ్యాజిక్ చేస్తున్నాడు వీడు, చెయ్యి ఇలా అన్నాడు, చెయ్యి ఇలా అనగానే లైట్ వచ్చేసింది ఏంటండి అని మిమ్మల్ని. మీరు ఒక్కడే వెళ్ళారనుకోండి, మీరు దేవదూతలు అయిపోతారు, మీరు క్రైస్తలు అయిపోతారు, మీ విగ్రహాలు అక్కడ పెట్టేస్తారు. వాళ్ళు చరిత్రలో రాస్తారు ఇన్ని మ్యాజికల్ చేశాడు, అలా నడుస్తున్నాడు, సింహం వచ్చింది, మనం పారిపోతాం, అతను పారిపోలేదు, ఇలా అన్నాడు, చెయ్యి ఇలా అన్నాడు అంటే విచిత్రమైన కాంతి వచ్చింది, సింహం పారిపోయింది. యోగులు అదే చేసేది, సింహాలు అవి వాళ్ళ దగ్గరికి రాకపోవటానికి దానికి. కానీ వాళ్ళు చేసినటువంటి ఆ వైజ్ఞానిక ప్రక్రియ మనకి తెలియకపోవటం వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే అది చమత్కారం అనిపిస్తున్నాం. ఆ విద్య నేర్చుకోవటానికి ఆధారభూతమైనటువంటి ప్రశ్న ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధవ మామక పాండవాసుదేవ కిమ కురువత సంజయ. ఈ మొత్తం యోగ విద్యని ఒక సెంటెన్స్ లో చెప్పాలి అంటే, నువ్వు మనస్సుకు అధీనంలో ఉన్నావా లేకపోతే మనస్సు నీ అధీనంలో ఉన్నదా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకి నువ్వు మనస్సు యొక్క అధీనంలో ఉన్నావు అంటే నువ్వు యోగివి కాలేవు, మనస్సు నీ యొక్క అధీనంలో ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా యోగివి అవగలవు. అంతే సమస్య అది. నేను 3 గంటల సేపు కూర్చొని జపం చేసుకుంటాను అని కూర్చున్న తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత మనస్సు లగ్నం కావటం లేదు మాస్టర్ అంటే, మాస్టర్ ఏమీ చేయలేరు, మీరే యుద్ధం చేయాలి మీ మనస్సుతో, మీరు లొంగ తీసుకోవాలి. ఎలా లొంగ తీసుకుంటారు, మనస్సుని డైరెక్ట్గా మీరు చేయలేరు కనుక ఒక గురు చరిత్ర పారాయణను, ఒక మంత్ర జపమును, ఒక విశేషమైనటువంటి సాధనా పద్ధతి అను ఓ టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం బలవంతంగా మీరు అక్కడ కూర్చోటే. మనసుకి ఇష్టం ఉందా లేదా, మూడు ఉందా లేదా అనేం లేదు అక్కడ ప్రశ్న. 1 గంట సేపు జపం చేస్తాం అనుకుంటే 1 గంట సేపు జపం చేయటమే, 1 గంట సేపు ప్రాణాయామం చేస్తామంటే 1 గంట సేపు ప్రాణాయామం చేయటమే, ఈ 10 ఆసనాలు రోజు వేస్తామంటే 10 ఆసనాలు వేయటమే. వేయలేం మాస్టారు, మరి అమృతత్వ విద్య రాదు. ఇది మీరు చేయాల్సిందే. ఇది అర్థమవుతుంది కదా, ఎందుకు చేయాల్సిందే అంటే మీ శరీరము, మీ మనస్సు, మీ కోరికలు మీరు అనుకున్నట్టు ఉండాలి తప్ప వాటికి అనుగుణంగా మీరు మారకూడదు. ఈ ప్రశ్న అన్నమాట ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధం చేయడానికి ఇద్దరు జాయిన్ అయ్యారు, మామకా పాండవా సేవ, నా వాళ్ళు పాండవులు, వీళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలో రెడీ అయ్యారు. ఏం జరిగింది అని అడుగుతున్నాడు. అర్థమైంది కదా ఈ ప్రశ్న, మీరు ఎలా వేసుకుంటారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈనాడు మనం జీవిస్తున్నటువంటి జీవితము చర్మానికి బయట ఉన్నటువంటి జీవితం, అంటే ఈ చర్మం కింద నేనున్నా, ఈ చర్మం బయట నువ్వున్నావు, నువ్వంటే బయట ప్రపంచం ఉంది. ఇంతవరకు అర్థమవుతుంది కదా ఈ మాట, కష్టంగా ఉందా? మన జీవితంలో మనం జీవిస్తున్నది ఈ చర్మం బయట జీవిస్తున్నాం, చర్మం లోపల ఏముందో మనకి తెలియదు. చర్మం బయట ఉన్నటువంటి కొన్ని విషయాలు మీరు చాలా స్పష్టంగా అవగాహనలోకి ఉంచుకోవాలి. పదాలు నేను మన ఋషులు వాడిన పదాలే వాడుతున్నాను, కానీ వాటి అర్థాలు మాత్రం నాది. తేడా మీకు అర్థం అవ్వాలి. ఋషులు ఏ ఉద్దేశంతో ఆ పదాలు వాడారో, మనము ఏ ఉద్దేశంతో ఆ పదాలు అర్థం చేసుకుంటున్నామో వాటి మధ్య తేడా తెలియకపోతే విషయం మీకు అవగాహనలోకి రాదు. కానీ నేను చెప్తున్నటువంటి విషయాలు ఋషులు చెప్పని విషయాలు మాత్రం కాదు. ఏమవుతుందంటే చాలాసార్లు ఒక పని మనం చేస్తూ అసలు ఆ పని ఎందుకు చేస్తున్నామో మనం మర్చిపోతాం. చిన్నప్పుడు ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయింది అని ఒక కథ చదివేవాడిని నేను. మా బామ్మగారు చెప్పేవారు మరి ఆ కథ, ఇప్పుడు మీకు అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. అలాంటి పరిస్థితి అయింది మనకి. ఇల్లు అలుక్కుంటూ మన కుటుంబాలని ప్రపంచాన్ని చూసుకుంటూ మనం అసలు ఎందుకు ఈ గందరగోళంలో పడ్డామో మనం మర్చిపోయాము. మీరు ముందు అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు అది మీకు అర్థం కానంత వరకు ఈ విద్య వంటబట్టదు. ఈ విద్యను కూడా మీరు దిగజారుస్తారు. ప్రపంచంలో అన్ని పదార్థాలు మంచివే, వాటిని ఉపయోగించుకోవలసినటువంటి మోతాదులో ఉపయోగించుకోవలసినప్పుడు ఉపయోగించుకుంటే. విషయం కూడా మంచిదే. ఒక్కొక్కసారి కుష్ఠరోగంలో నయం కాని స్థితికి కుష్ఠరోగం వెళ్ళిపోయినప్పుడు అదే అద్భుతమైనటువంటి మందుగా పనిచేస్తుంది. కానీ బాగుంది కదా మందు అని రోజు కొంచెం కొంచెం విషం తింటాం మొదలెట్టారనుకోండి, మనం విషమయం అయిపోతాం. విషం పాలు కొంచెం ఎక్కువైపోతే మనమే ఉంటాం. ఇంతటి ఈ పూర్ణిమ ధ్యానాలలో మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది, మనం యోగ శాస్త్రము నేర్చుకుంటున్నాం. అథవా యోగినామేవ కులే భవతి ధీమత. భగవద్గీత అర్జునుడికి చెప్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి పెద్ద డౌట్ వచ్చింది. మీరు చెప్పింది చాలా బాగానే ఉంది, యుద్ధం జరుగుతోంది, నువ్వు యుద్ధం చేయమంటున్నావు, దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా మహాభారత యుద్ధంలో నేను పాలు పంచుకుంటే అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి, కులక్షయం అయిపోతుంది, వర్ణశంకరం అయిపోతుంది, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది, రిలేషన్షిప్స్ అన్ని చిందరవందర అయిపోతాయి, నువ్వేమో నన్ను యుద్ధం చేయమంటున్నావు అని ఒక ఎత్తు. యుద్ధం అంటే ఎవరు గెలుస్తారో తెలియదు కదా, ముందే తెలిసిపోతే అసలు యుద్ధం అవడు చేయడుగా. యుద్ధం చేస్తున్నప్పుడు ఇరు పార్టీలు ఏమనుకుని గ్యారంటీగా యుద్ధం చేస్తానే గెలుస్తాను, నేను ఓడిపోతానని గ్యారంటీగా తెలుస్తా తెలుస్తాను. ఇంకా ఇటు అర్జునుడికి గ్యారంటీ లేదు, అటు దుర్యోధనుడికి గ్యారంటీ లేదు ఎవడు గెలుస్తాడు. ఇంకా ఒకవేళ నేను ఓడిపోతే, అంటే అర్జునుడు ఓడిపోతే, అంటే పాండవులు చనిపోతే, నేను యోగ విద్య అంతా ఏమైనట్టు వేస్తేగా. నేను ఇంత పెద్ద భగవద్గీత చెప్తున్నావు నువ్వు నాకు. ఇప్పుడు సరే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, కానీ అర్జునుడి స్థితిలో మీరు ఉన్నప్పుడు ఆలోచించుకోండి. ఈ డౌట్ వచ్చింది అర్జునుడికి. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జవాబు మీకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి, మీకు మార్గదర్శనం చేయాలి, అది మీకు వంటబట్టాలి, అది గుర్తుంచుకుని మీరు ఈ కార్యక్రమాలన్నీ చేయాలి తప్ప మిగతా ఏది గుర్తుంచుకుని చేసినా, దేని కొరకు మీరు చేసినా కూడా మీరు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయినట్టే. ఏంటంటే అక్కడ అర్జునుడు ఉభయభ్రష్టత్వం పొంది సాధన పూర్తి కాకుండా, యుద్ధం పూర్తి కాకుండా కనుక నేను చనిపోతే ఏమవుతుంది, కాంగతిం కృష్ణ గచ్చతి, ఎక్కడ పోతాడు వాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిచ్చాడు, నువ్వేమీ గాబరా పడక్కర్లేదు, నహి కళ్యాణ కృష్ణ దుర్గతిం తాత గచ్చతి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వాక్కులు. నహి కళ్యాణ కృష్ణ దుర్గతిం తాత గచ్చతి, మంచి పని చేసిన వాడికి దుర్గతి ఎప్పుడు రాదు. ఏం పండితులు ఏం గొప్పవాళ్ళు పెడిచి కొట్టిందంటాడు. అంటే ఏంటి, ఐస్ నోట్లో పెట్టుకుంటే వేడిగా ఉంది అన్నట్టు, చల్లటి నీళ్లు ఒంటి మీద పోసుకుంటే అబ్బాయి ఎంత వేడిగా ఉందో అన్నట్టు, అసంభవం అది. మంచి పని చేస్తే చెడు ఫలితాలు వస్తుంది. ముళ్ళ చెట్టు నాటితే ముళ్ళే వస్తాయి కదా. పళ్ళ చెట్టు నాటి నాకు ముళ్ళు కావాలనుకున్నా రావు నీకు. నువ్వు కావాలనుకున్నావు అనుకో, నాకు ముళ్ళే కావాలి బాబు అని ఎందుకో, ఎందుకు నీకు కావాలనిపించిందో నాకు తెలీదు అని అనుకున్నావు అనుకో, అయినా రాదు నీకు. విత్తనాన్ని బట్టే కదా ఫలితం వచ్చేది. భగవన్ నామం గురించి మనం ఏం చెప్పుకుంటాం, అసలు అన్ని పాపాలని అది భస్మం చేసేస్తుంది అనే కదా భగవన్ నామం మహిమ గురించి చెప్పుకుంటాం మనం. మనం అంటే మనం కాదు చెప్పేది, ఋషులు, ఆ శాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తులు నామం యొక్క మహిమ తమ జీవితాలలో అనుభవించినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట అది. కానీ మీరేమంటారు, నాకైతే నేను పూజలు అచ్చి రాలేదు మా ఇంట్లో. దానికి నేను పెట్టినటువంటి పేరు మీకు తెలుసు, వ్యాఖ్యలు ఎగ్గొట్టడానికి వ్యాఖ్యలు. ఇదంతా కూడా నువ్వు పూజ చేయాలని లేదనుకో, ఎందుకు చేయటం లేదు, నువ్వు మంచివాడివి, చాలా గొప్పవాడివి, ఎందుకు చేయమంటే నీ కుటుంబంలో అచ్చి రాలేట పూజ. శ్రీకృష్ణుడు మూర్ఖుడు, లలితాదేవి మూర్ఖుడు, ఋషులు మూర్ఖులు కదా. ఈ ధైర్యం మీకు రావాలి. ఇది ఇంకోటి చెప్తే వచ్చేది కాదు, అది మీ నమ్మకం మీది. ఎవడు ఎంత గొప్ప పండితుడు చెప్పినా వాడు ఖచ్చితంగా పూర్వకాలంలో ఏదో మహారాక్షసుడై ఉంటాడు. ఈ మాటలు చెప్పేటటువంటి వాళ్ళు, మీరు పూజలు చేశారు కనుక, మీరు మంచి పనులు చేశారు కనుక మీకు కష్టాలు వచ్చాయి అని ఎవడు చెప్పినా నమ్మినవాడు రాక్షసుడే, చెప్పినవాడు రాక్షసుడే. చేత రాక్షసులు రకరకాల రూపాల్లో తిరుగుతూ ఉంటారు. మరి అథారిటీ ఏంటి మనకి? భగవద్గీత నుంచి అథారిటీ ఎవడు తీసుకురాలేడు. నహి కళ్యాణ కృష్ణే దుర్గతి తాత గచ్చతి. నువ్వు మంచి పని ఒకటి చేసినా అసలు దుర్గతి ఎవదంటాడు నీకు. ఆ చిన్న మంచి పని ఎప్పుడో అప్పుడు నిన్ను దాటించేస్తుంది. నువ్వు దాన్నే పట్టు కూర్చుంటే అసలు అప్పుడే దాటిపోతావు, అదే నిన్ను దాటించేస్తుంది. ముందు ఈ ధైర్యం కావాలి. మనం చేస్తున్నటువంటి పని, మనం నేర్చుకుంటున్నటువంటి విద్య రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మానవ జాతికి మార్గదర్శకం అవుతుంది. ఇది అవ్వకపోతే మానవ జాతి నశిస్తుంది, ఇంకో మార్గం లేదు. దేర్ ఇస్ నో అదర్ వే అవుట్. ఇలా కొట్టుకుంటూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు ప్రపంచం అంతా. ప్రతివాడు ప్రతివాడిని తప్పుదారిలో వెళ్తోందని అంటూనే ఉంటాడు. మేమేం చేస్తామండి, వాళ్ళందరూ తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు. నువ్వు వెళ్ళు ఆధారతో ఎవడూ అర్థం లేదు. నీ శరీరం వెళ్ళాలి, నీ మనస్సు కాదు. నీకు ఆ కోరికల జంజాటం ఉండకూడదు, ఆ వ్యామోహం ఉండకూడదు. కానీ ఉన్న పరిస్థితుల్లో అందరూ అలా జీవిస్తున్నారు, మనం అలాగే జీవిస్తున్నాం. మహాభారత యుద్ధం అర్జునుడు చేసిన 84 ఏటలో చేశాడు. అంతకంటే ముందు ఎప్పుడు కూడా పాండవుల మీద దుర్యోధనుడు యొక్క వారుండనే ఉంది. ఎలాగో అలాగో వాళ్ళని చంపేయాలి కదా. మరి వాళ్ళని ఏదో చూశారు లేదు. ఆఖరికి వాళ్ళ భార్యని కూడా అడబిడ్డం చేస్తూ ఉంటే ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఏం చేయలేదు అనేది ఆధ్యాత్మికంగా మనం తర్వాత అర్థం చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటి అంటే మనం ప్రపంచాన్ని మార్చొద్దు, ముందు ముందు నువ్వు మారు. అందరూ ప్రపంచాన్ని మార్చడానికి కటిబద్ధులవుతున్నారే తప్ప మనని మనం మార్చుకోవడానికి మాత్రం ఎవడూ కటిబద్ధులవటం లేదు. అది మనం చేస్తున్నటువంటి మొదటి తప్పు. అందరికీ ఇతరులు గాయత్రి వెరీ పవర్ఫుల్ మంత్ర, గాయత్రి చేసుకోండి మీ కష్టాలు తీసుకోదు, నువ్వు మాత్రం వేయవు. గాయత్రి కాకపోతే లలిత, లలిత కాకపోతే సాయి పారాయణ, సాయి పారాయణ కాకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. అది ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు, ఏ జాతికి సంబంధించిందైనా కావచ్చు, ఎవడు కూడా వాడు చెప్తున్నటువంటి ఆ మంచి మాటని మాత్రము వాడు ఆచరణలో పెట్టలేడు. అది కలియుగం అంటే, అంతకంటే ఇంకేం లేదు. మీకు తెలుసు అది మంచిదని అనుమానం ఏమీ లేదు, లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చుని ఉండేవాళ్ళం కాదు కదా. కానీ ఆచరణ, ఆ ఆచరణ లోపంగా ఉంది కనుక ఆ ఆచరణ సవరించుకోవటానికి కావలసినటువంటి ధైర్యానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. మీకే కాదు ఈ అనుమానం వచ్చింది, అర్జునుడికి వచ్చింది.
ఎలా అయిపోతుంది అని. అంటే ఈ యోగ భ్రష్టుడు రెండు రకాలుగా మళ్ళీ పుట్టవచ్చు అంటాడు. ఒకటంటే శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే అథవా యోగినామేవ కులే భవతి శ్రీమత. ఈ యోగము అంటే మనమందరం కూడా, మనమందరం అంటే కేవలం నేను నేను అని కాదు, క్రైస్త పేరు మీద తమ జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి వాళ్ళు, నడిపించుకుంటున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు కష్టం తాగే పడతారు. ఒకసారి నటించే వాళ్ళకి కూడా అవరు. ఇక్కడ ఇక్కడ నేను పర్వతుడు అనే విధంగా మాట వాడుకున్నాను. ఇంకా నేను నేను వాస్తవంగా మాట నేను కాస్త జాగ్రత్త వాడుకుంటున్నాను. ఆ మాటలు ఆ గురించి నేను గురువు కాదా
ఎవరి పరిస్థితి ఏర్పడబోతోంది కనుక దత్తాత్రేయ అవతారం చాలా ప్రసిద్ధిలోకి వస్తుంది. గత 10-15 ఏళ్ల కిందట దత్తాత్రేయుడు గురించి ఎక్కువ మంది తెలియదు, కానీ ఇప్పుడు దత్తాత్రేయ అవతారాలుగా 5 అవతారాలు ముఖ్యంగా తెలుసు కదా. ఎవరెవరు 5 అవతారాలు? ఒకటి అక్కలకోటి మహారాజు, 2 శిరిడీసాయి, 3 మాణిక్య ప్రభు, 4 శ్రీపాద శ్రీవల్లభుడు, 5 తీసుకోండి. ఈ 5 దత్తాత్రేయ అవతారాలుగా చాలా ప్రసిద్ధికి ఎక్కాయి. సమస్య ఏంటంటే వారి చరిత్రను మీ బాధల్ని తొలగిస్తున్నాయి. ఏ ఇందులో నేను ఇందాక చెప్పినటువంటి 5 గురువులలో మీరు ఏ గురువు యొక్క చరిత్ర పారాయణ చేసినా మాకు కష్టాలు పోయాయి, మేము చాలా సవ్యమైనటువంటి మార్గాల్లో ఉండగలుగుతున్నాము అని అనేక నిదర్శనాలు ఉన్నాయి, లక్షల పైగా నిదర్శనాలు ఉన్నాయి. కానీ మన జీవితం ఎంత సమస్యగా ఉంది అంటే ఇంత నిదర్శనాలు ఉన్నా కూడా ఇంకా నిదర్శనాలు కావాలంటారు. ఇంకా దానికి ఎవడేం చేస్తాడు, ఎవడో ఏం చేయలేదు. కేవలం అది ఇక్కడ మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది ఒక మానసిక విక్షిప్తత. మనం మానసిక రోగగ్రస్తులం ఇంతగా చెప్పండి, నా ఇన్ని రకాలుగా మీకు దాని యొక్క గొప్పతనం అర్థమైనా కూడా దానిని తప్ప మిగతా పట్టుకుంటా ఉంటాం. ఏంటి పట్టుకుంటా ఉంటాం? భౌతిక జీవితంలో మీకున్నటువంటి రకరకాల బాధలు ఉండొచ్చు, ఆ బాధలు తీర్చడానికి ఆ గురువును పట్టుకుంటాం తప్ప అసలు నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు అనే మాటను ఆయనే మన దగ్గర పట్టేసుకుంటే అసలు మీకు ఎప్పుడు కష్టాలు రావుగా. ఆ మానసిక స్థితి సవరించుకోమని నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను మొదటిదే కొంచెమైనా మంచి పని చేస్తే దానికి ఎప్పుడూ చెడు ఫలితాలు రావు. రెండవది ఏం చెప్పాను, భగవంతుడి గురించి దేవతల గురించి మీరు పెద్దగా వెంపర్లాడక్కర్లేదు, గురుతత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ గురుతత్వాన్ని యోగి కులము అంటాడు భగవద్గీతలో, అథవా యోగినామేవ కులే భవతి ధీమత. కానీ ఆ యోగి కులంలో అందరూ రాలేరు, కొంతమంది మాత్రమే రాగలుగుతారు. ఇంకేత ఈ మానసికమైనటువంటి జాతి చాలా విచిత్రమైనటువంటి కంక్లూజన్ కి మెడికల్ సైన్స్ వస్తుంది ఈనాడు. ఇంకా మీ వరకు అది రాలేదు కానీ అమెరికాలో అమెరికన్ మెడికల్ జనరల్ అలా రకరకాలైనటువంటి జనరల్ సేవ ఉన్నాయి మెడికల్ వాటి మీద రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసి. అందులో ఈనాడు అమెరికాలో ఉన్నటువంటి 100 రోగాలలో 90 రోగాలు డాక్టర్ల వల్ల వచ్చినవే అని చెప్తున్నారు వాళ్ళు. మీకు అర్థమైంది ఏం చెప్పాను నేను, 100 రోగాలుంటే అందులో 100 రోగాలు అసలు వాడికి రోగం లేదు పాపం. వాడికి రోగం ఎందుకు వచ్చిందంటే వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కదా. పాపం వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండకపోతే వాడికి రోగం వచ్చి ఉండేది కాదు. దానికి గ్రీక్ భాషలో ఏదో పేరు పెట్టారు, నాకు ఆ పేరు నోరి అప్పుడు తిరగలేదు ఇప్పుడు గుర్తు రావటం లేదు. కానీ భావం మాత్రం అదే. నీకు రోగాలు ఎందుకు వచ్చాయి అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కనుక అది డాక్టర్లు ఒప్పుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు డాక్టర్లు, నీకు వచ్చేటటువంటి 90% రోగాలు ప్రస్తుతం విరివిగా ప్రపంచంలో ఎక్కువగా చలామణి అయ్యేటటువంటి రోగాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెరాలిసిస్, రుమాటిక్ పెయిన్, బీపీ, డయాబెటీస్, ఇవేవి రోగాలు కానే కావు. డాక్టర్ని అడగండి, వాడు కాస్త మీకు సన్నిహితంగా ఉండే డాక్టర్ అయితే వాడు ఇదే చెప్తాడు, ఇవి రోగాలు కాదు. మరి ఈ రోగాలు ఎందుకు వచ్చాయి? నీ మనస్సులో ఉన్నటువంటి దోషం వల్ల, నీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పుడు విధానం వల్ల. దానికే మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్. స్ట్రెస్ వల్ల వస్తుందండి బీపీ, స్ట్రెయిన్ వల్ల వస్తుందండి బీపీ. ఎవడు పడమన్నాడు నేను స్ట్రెస్ స్ట్రెయిన్ పడకుండా ఎలా ఉండాలి అది డాక్టర్ చెప్పలేదు, కానీ యోగులు చెప్పగలరు మీకు. యోగ విద్య ఆ విధంగా మీకు ఒక అద్భుతమైనటువంటి రాబోయే రోజుల్లో మెడిసిన్ లో ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురాబోతోంది. అది మీ వల్లనే కావచ్చు. ఇంకేంటే దానికి మెడికల్ నాలెడ్జ్ ఎక్కర్లేదు మీకు, ఇంకేంటే రోగం ఉంటే కదా అక్కడ నువ్వు నయం చేయడానికి. నువ్వు ఏం చెప్పగలగాలి వాళ్ళకి, నీకు రోగం లేదు, నీకు రోగం లేదు అని చెప్పాడు, నీకు డయాబెటీస్ ఉంది అంటాడు వాడు. అంతే అంటాడు అవుట్. నేను ఎన్నో కుటుంబాల్లో చూశాను నేను, మాస్టర్ మాకు డయాబెటీస్ వచ్చేసింది అని ఇంత నీరసంతో చెప్తారో వాళ్ళు. వాళ్ళు మొహాలు చూస్తుంటే ప్రతకలు వచ్చిస్తున్నారు, అప్పుడే నాకు అర్థమైపోతుంది వాళ్ళ మొహాలు చూస్తే. అప్పుడు నేను అనుకుంటాను, నేను పిచ్చివాడిని అసలు, ఇన్నేళ్ల బట్టి నాకు డయాబెటీస్ ఉంది, నేను బాధపడలేదు, బాధపడాలి కాబోదు అనుకుని మళ్ళా నాకు గురువులు గుర్తొచ్చి ఓహో లేదు అనుకుంటా. ఏం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మీరు అవగాహన చేసుకోకుండా మళ్లీ మీరు మీ పాత ఆలోచన పద్ధతుల్లోనే వెళ్ళిపోతే ఇదంతా వేస్ట్ అవుతుంది. పాత ఆలోచన పద్ధతుల్లోకి వెళ్ళకండి. ఖచ్చితంగా ఇప్పుడు మీకు నేర్పబోయేటటువంటి ఈ విద్య, మూకం కరోతి వాచాలం పంగుం లంఘై చేగిరి యత్కృపా తమహం వందే పరమానంద మాధు. కుంటి వాళ్ళు నడవటం మొదలెట్టేస్తారు, గుడ్డి వాళ్ళకి చూపు వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది ఎప్పుడు తక్షణమే, మళ్ళీ ఎప్పుడో కాదు. మరి ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కాలంలో? చాలా మంది ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు, ఇండియాలో సరే మన గురువులందరూ అలా చేసిన వాళ్ళేగా. రకరకాలైనటువంటి రోగుల్ని తక్షణమే క్యూర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి ఇండియన్ ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వదలుచుకోక్కర్లే. మన గురు పరంపర అంతా అలా చేసినటువంటి వాళ్ళే. కానీ అమెరికాలో ఈ విద్యను అంటే ఏంటి, మానసిక స్థితి మార్చుకుంటే రోగాలు పోతాయి, భౌతిక పరిస్థితులు మారుతాయి అనేటటువంటి విద్యను ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తి వెబ్సైట్ లో నేను రీసెంట్గా చూశాను. నేను అతని గురించి ఉంది వెబ్సైట్ లో ఏవేవో వెతుకుతారు తప్ప ఇలాంటివి ఎవరు చదవరు. టీపీ క్యూంబై అతని పేరు, టీపీ క్యూయుఐ ఎంబివై. ఇలాంటి హాల్స్ 4 ఉన్నాయట ఆయన దగ్గర. కుంచి వాళ్ళు ఏమంటారు దాన్ని, ఊతకర్రల మీద వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఊతకర్రలు అక్కడ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటివి 4 హాల్స్ నిండిపోయాయి, 20,000 మందిని ఆయన ట్రీట్ చేశాడు. కానీ డాక్టర్స్ ఎవరికైతే పట్టలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇంకా మూర్ఖులు. ఆ డాక్టర్ని నమ్ముకుంటారు తప్ప ఈ యోగుల్ని నమ్మరు. దాని ఆ మూర్ఖత్వానికి అవడేం చేస్తాడు, అది మీ మూర్ఖత్వం, దానికి అవడే ఏం చేయలేదు. మీకు కోపం వచ్చినా ఖచ్చితంగా మీరు మూర్ఖులే. ఇంకేదంటే అసలు కుంటివాడు నడవగడ్డు గుడ్డివాడికి చూపు వస్తుంది అని ఈ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులే ప్రూవ్ చేస్తే, కొన్ని భారతదేశంలో అనుకుంటే మనం భారతదేశాన్ని నమ్మం కదా, వివేకానందని కూడా ఎప్పుడు నమ్మాం మనం, విదేశీయులు ఎవడైనా చెప్తే, తెల్లతోడు ఉన్నవాడు ఎవడైనా చెప్తే వింటాం. మరి ఆ తెల్లతోడు వాడే చెప్పాడు, చేసి చూపించాడు, 20,000 మందిని ఫిట్ చేశాడు. కానీ వాడే చెప్పాడు ఈ సైన్స్ నేర్చుకోవడానికి నాకు 20 ఏళ్లు పట్టింది అన్నాడు తన జీవిత ఆత్మకథ రాస్తూ. ఇంకట మీ నమ్మకాలను వదులుకోవడానికి మీకు టైం పడుతుంది, వచ్చిన పెద్ద కాదు అది. మీ నమ్మకాలు ఉన్నాయే అది అంత తొందరగా వదులుకోలేదు, వదులుకోగలిగితే తక్షణం మారిపోతారు. అతని ట్రీట్మెంట్ విధానంలో మంది ఇచ్చేవాడు కాదు, చేస్తూ ముట్టుకుని నేను ఆశీర్వదిస్తున్నాను అనేవాడు కాదు, ఏమీ కాదు. వాళ్ళ దగ్గర కూర్చుని నువ్వు ఇలా బాధపడుతున్నావా, తప్పు కదయ్యా, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది, నువ్వు బాధపడకు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు కదా అనేవాడు కరెక్ట్ అయిపోయాడు. దరఖాస్తున్నామంటూ ఈ విద్య అంతా చాలా విపులంగా చెప్పబడింది. ఈ మృత్యువుని దాటేటటువంటి విద్య పూర్ణమి నాడు మాత్రమే మీరు నేర్చుకోగలరు, మిగతా రోజుల్లో జరగదది. శుక్రవారం ఒకటి, పూర్ణిమ ఒకటి, మీరు పుట్టిన జన్మ నక్షత్రం ఒకటి, మీ భార్య నక్షత్రం ఒకటి, మీ పెద్ద కొడుకు నక్షత్రం ఒకటి, పెద్ద కొడుకు కానీ పెద్దవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇవి చాలా ముఖ్యమైనటువంటి రోజులు మీకు, అది గుర్తుంచుకోండి. పూర్ణిమ, శుక్రవారము, మూడు నక్షత్రాలు, మీ జన్మ నక్షత్రము, మీ భర్త యొక్క నక్షత్రము, లేకపోతే భార్య యొక్క నక్షత్రము, పెద్ద పిల్లవాడి. ఈ ఐదు రోజులలో పంచమి, పంచభూతేశి, పంచ సంక్షోభ జాలి, ఈ ఐదు రోజులు నెలలో మీరు చాలా బాగా కాన్సన్ట్రేటెడ్గా ఈ సాధన చేసుకోగలిగితే వాళ్ళ నేను చెప్పబోయేటువంటి సాధన నెక్స్ట్ ఇయర్కే మీరు ఎంతమంది రోగగ్రస్తుని నయం చేయగలుగుతారో, మీ రోగాలు సరే అలాగో పోతాయి నేచురల్లీ, అదే కాదు మిగతా వాళ్ళకు కూడా. రోగం అంటే భౌతిక శరీరం యొక్క రోగమే కాదు, మానసికమైనటువంటి ఉద్వేగము, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి, అది కూడా రోగమేగా, ఆ రోగాలు పోతాయి. కానీ ఆ రోగాలన్నిటికీ పోవటానికి కావలసినటువంటి మెయిన్ ఆధారం ఏమిటి అంటే మీ మీద మీకు నమ్మకం, నేను ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా తీసుకోగలుగుతాను. వదలకూడదు ఇప్పుడు ఏ రోజు కూడా, నిత్యకర్మలాగా జరగాలి. నిత్యకర్మ అంటే ఏంటి, పళ్ళు ఎలా రోజు తోముకుంటాము, స్నానం రోజు ఎలా చేస్తాము, అలాగే ఇవాళ మనం చేసుకోబోయి అర్థం చేసుకోబోయేటువంటి సాధనని కూడా మనం అలాగే రోజు చేసుకుంటే ఆ ఫలితాలు వస్తాయి తప్ప, పూర్ణిమ నాడు మేము వచ్చేసాం కదా మాస్టారు మరి మాకు వస్తుందా అంటే, విత్తనం నాటినంత మాత్రమే చెట్టు అవుతుంది అనేది ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేడు, ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు ఏ అగ్రికల్చరిస్ట్ కూడా. విత్తనము మొలకెత్తాలి అంటే మొదటి కండిషన్ ఏంటి అంటే విత్తనం మంచిదే ఉండాలి, అందులో మనకేం డౌట్ లేదు. అనాదిగా యుగ యుగాలుగా కల్ప కల్పాంతాలుగా వస్తున్నటువంటి విత్తనం కనుక ఈ సీట్ మీద మనకి డౌట్ ఏం లేదు, మంచి సీట్. ఎక్కడ డౌట్ ఉంటుంది అంటే ఎక్కడ నాటుకుంటున్నాం మనం, చరిత్రహీనులైనటువంటి. చరిత్రహీనత్వం అంటే ఏంటి, అనుకున్న చేయలేకపోవడం కంటే పెద్ద చరిత్రహీనత ఏం లేదు, అది గుర్తుంచుకోండి. క్యారెక్టర్లెస్నెస్ అంటే మీరు ఏదేదో పెద్ద పెద్ద ఊహించుకోకండి, నా దగ్గర చాలా చిన్న చిన్నవే ఉంటాయి, ఆ చిన్న చిన్నవే మీరు వినండి, చిన్న చిన్నవే ఆచరణలో పెట్టుకోండి. మీరు చెప్పింది చెప్పినట్టు చేయలేకపోతే మీరు చరిత్రహీనులే, ఆ విధంగా అందరం చరిత్రహీనులే. పెద్ద చరిత్రహీనులు అవును అంటే పొలిటీషియన్స్, వాళ్ళు చెప్పింది ఎప్పుడు చేయండి. ఆ యాంగిల్ అంతే తప్ప నేను మీరనుకునే క్యారెక్టర్ గురించి నేను మాట్లాడటం లేదు. నేను ఎప్పుడైతే చరిత్రహీనత అంటానో దాని అర్థం నా ఉద్దేశం ఏంటి అంటే మీరు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇంత చేస్తే మీరు రోజుకి ఎంత కష్టపడాలి, రోజుకు అలా ఎంత కష్టపడాలి అంటే మీరు ఎంత బిజీయో నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఇంత బిజీ పీపుల్ గురువుల మీద అనుగ్రహం చేయడానికి మీరు రాగలిగారు ఇక్కడికి, అసలు రోజుకి అరగంట టైం ఇవ్వలేరు కదా, ఎలా ఇస్తారు, చాలా బిజీ అండి. నేనేం చేయలేను దానికి, మీరు అది గుర్తుంచుకోండి. అందుకే గురువు ఏదో చేసేస్తాడు అని మాత్రం మీరు నమ్మవద్దు, చేయలేడు. అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి అంటే, బాబు నేను చెప్పాను వెళ్తాను చెప్పాను, గదే చెప్పి కదా నీకు ఏది ఇస్తామో అలా చెప్తాను. ఇచ్చవుతే చెయ్యి, లేకపోతే మాది చేస్తాను అన్నాక మాత్రం చెయ్యాలి. మీరు చెయ్యకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు. నిన్న ఎవరో గాయత్రి మంత్ర దీక్ష గాయత్రి అభియాన్ సాధన చేయడానికి ఇస్తే ఎవరో ఒకడు వచ్చి మాస్టారు మా స్నేహితులు కొంతమంది మధ్యలో మేము మానిస్తే ఏమవుతుంది? మానేయండి అన్న. అసలు అయితే చేయటం ఎందుకు అన్నారు? మానేయండి అన్న. అర్థమైందా? మధ్యలో మానిస్తాము అని అప్పుడే ఆల్రెడీ దేహ కంపెనీ కంక్లూషన్, ఎలాగో మానిస్తాను. అసలు అనుమానం ఎందుకు వచ్చింది? మాస్టారు మేము భోజనం మానిస్తే అని ఒక్కడు అడగలేదు. ఒకసారి వాడు భయపడతారు కూడా అన్నారు, భోజనం మానేయమంటారేమో మాస్టారు. అసలు మాటే అస్తారు ఎవరు ఆహారం గురించి? ఒక్కడు కూడా ఎప్పుడో నన్ను ఇన్ని సాధనా క్యాంప్స్లో ఒక్కడు అడగలేదు ఆహారం గురించి ఎందుకు మానేయమంటారేమో. దానికి ఏం చేయలేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గురువులు కేవలము మీ మనస్సులో ఈ విద్య మీద విశ్వాసాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నా మాటను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి? ఇది చాలా మంచిది. ఇది మీరు తీసుకుంటే మీకు చాలా లాభాలు వస్తాయి. ఇది నేను కాదు చెప్పేది, యుగ యుగాలుగా చాలా మంది చెప్తూ వస్తున్నారు. అంతే కదా నేను చెప్పేది. అంతే చేయగలడు గురువు. ఇంకాంత దమ్మున్నటువంటి గురువు అయితే తను చేసి చూపించగలడు. అంతకంటే ఏం చేయలేదు. దాని తర్వాత అంతా మీరు చేసుకోవాల్సిందే. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఆధారంలో మనము సాధనాత్మకమైన దానికి వద్దాం. కానీ ఎక్కడికి మీరు వెళ్తారో నేను చెప్పాను కదా, నిజంగా దమ్ము ఉంది. మీరు చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తే ఖచ్చితంగా రాబోయే పూర్ణమి నాటికి మీరే చెప్తారు, ఫలానా వాడిని నేను ముచ్చి ముసల నుంచి బయటికి తీసుకొచ్చానండి, ఫలానా కుంటివాడికి నడిపి నేర్పించానండి, ఫలానా వాడు ఎవడో చచ్చిపోతూ ఉంటే రక్షించానండి అని మీరే చెప్తారు. అసంభవం కాదు. అది చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ సైన్స్. బ్రెయిన్ సర్జన్ నేను ఆపరేషన్ చేసి స్ట్రోక్ వచ్చిన వాడిని నడిపిస్తాను అన్నాడు అనుకో, నడిపించగలడు కదా. నెక్స్ట్ పూర్ణిమ నాడు అలా అనగలిగేటటువంటి వ్యక్తులు మీలో ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు దానికి రెడీ అయిపోండి. కష్టం ఏమీ ఉండదు, కేవలము మీ మానసిక స్థితి మార్చుకోవటమే. అంటే మీ ఆలోచన విధానం మార్చుకోవటమే. ఓ చదువు రాని వాడు ఉన్నాడు, ఓ ఇంజనీర్ ఉన్నాడు, ఓ డాక్టర్ ఉన్నాడు. ఈ ముగ్గురు మీరు చూసారు ఎవరిని? చదువు రాని వాడిని ఒకడిని చూడాలి మీరు, ఇంకోటి ఎవరిని చూడాలి? డాక్టర్, ఓ ఇంజనీర్. ఏంటి తేడా ముగ్గురులో? చదువు రాని వాడికి ఏ ఆలోచన విధానం లేదు, ఇంజనీర్కి ఇంజనీర్ లాగా ఆలోచించే విధానం నేర్చుకుంటాడు, డాక్టర్ డాక్టర్ లాగా ఆలోచించే విధానం నేర్చుకుంటాడు. అంతేనా? వాడు డాక్టర్ లాగా ఆలోచిస్తున్నాడు కనుక వాడు రోగాలను నయం చేస్తున్నాడు. వీడు ఇంజనీర్ లాగా ఆలోచిస్తున్నాడు కనుక బిల్డింగ్స్ కట్టగలుగుతున్నాడు, లేకపోతే వాడు ఏ ఇంజనీరింగ్ దాంట్లో నిష్ణాతుడో ఆపరేట్ చేయగలుగుతున్నాడు. చదువు రాని వాడు ఏ విధంగానూ ఆలోచించటం నేర్చుకోలేదు కనుక ఏం చేయలేదు. అంచేత ఇంజనీర్ లాగా ఉండడానికి కారణం ఏంటి? వాడు ఆలోచన విధానం. డాక్టర్ లాగా ఎలా అయ్యాడు? వాడు ఆలోచన విధానం. మరి ఆలోచన విధానాన్ని వాడికి ఎంత టైం పట్టింది? ఓ 27 పట్టింది కదా డాక్టర్ అవ్వాలంటే. ఆ 27 డాక్టర్ అవ్వటానికి ఇంట్లో ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి త్యాగాలు చేస్తారు, చదివించడానికి కానీ దానికి కానీ రకరకాలు బాధలు పడతారు కదా. మరి చనిపోయే వాడిని పట్టించేటటువంటి ఈ అమృతత్వ విద్య నేర్చుకోవడానికి మీరు ఏమీ టైం ఇవ్వకుండా దానికి ఒక విశేషమైనటువంటి ఆలోచన విధానము ఉన్నది. ఆ ఆలోచన విధానం మీకు రాకుండా మీరు అమృతత్వ విద్య ఎలా చేయగలరు? మీరు చేయలేరు. అది నేర్చుకోవాలి మీరు. కానీ నా నమ్మకం ఏంటి అంటే, నా అనుభవం ఏంటి అంటే, ఈనాడు ప్రపంచంలో 5 3 ఈ అమృతత్వ విద్య నేర్చుకునే స్థాయిలో ఉన్నారు. కేవలము వాళ్ళకి ఆ డైరెక్షన్లో మార్గదర్శనం ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఆ దారిలో వెళ్ళనివ్వటం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్చుకున్నారంటే, మీరు చచ్చిపోండి అని నేర్చుకున్నారు. ఆత్మహత్యకి ఈ కాలపు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేరేపిస్తున్నారు. పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది, నాకు వచ్చేటటువంటి ఉత్తరాలు చూస్తే నాకు తెలుస్తుంది. ఎంసెట్ లో సీట్ రాలేటా చచ్చిపోతాడు. ఏం నేర్పారు తల్లిదండ్రులుగా? మీరు పరీక్ష ఫెయిల్ అయితే చచ్చిపోవాలన్నా నేర్పడం, అదా నేర్పాల్సింది. ఇంతోటి ఆ చదువు రాకపోతే ఎంత